అయ్యలారవో అమ్మలారమ ముగన్న తల్లులారా. ఏ సంతతి చెందిన వాడనగా
ఏ సంతతి
యాకోబునకు 12 కుమారు జన్మించారు. అందులో 6 కుమారుడు దానివాడు. దాను వంశము నందు ధన్యుడు. సర్వ సంపదలు గాని సంతాన ప్రాప్తి లేదు, అందుచేతనే సంతానకై అనేక దాన ధర్మాలు చేశాడు, కానీ అవన్నీ శూన్యమనే. కడుకు తను ఎలా ఉన్నాడు ఆయన? పరిసర ప్రాంతంలో కడు భేద పిలిపించి, అయ్యా ఫలితము శూన్యము అప్పుడు అనుకుంటున్నాడు. అవురా నేను ఎంత ఎర్రివాడను, ధనమద గర్వముతో కన్ను మిన్ను కానక
కనక
సర్వ ప్రపంచ నిర్మాతన దేవదేవుని ఆరాధించడం మానివేసి
మానివేసి
చెట్లకు పుట్లకు మురొక్కాను.
అవును,
ఇవన్నీ శూన్యము
కనుకు
ఆ దేవదేవుడు నాకు శరణ్యమని ఆ భార్య భర్తలు కూడాను నిష్ఠతో దేవునికి విజ్ఞాపన చేయ దేవదేవుడు వారి ప్రార్థన ఆలకించి ఒకనొక దినంబున అంటే మనోహ ఇంటలేని సమయమున మనోహా భార్య తన భర్తను నిరాశ చెందక అనుగుణము భార్య భర్తలలో ప్రార్థన చేసేవారు. అదే రీతిగా ఆమె ప్రార్థన చేస్తున్న సమయమున ఒక దైవజనుడు అంటే దేవదూత గదిలో ప్రత్యక్షము కాగా ఆ దివ్యకాంతిని మనోహా భార్య చూడలేక ఆశ్చర్య భయక్రాంత మనస్కురాలై తత్తరపడుచుండ ఆ వచ్చిన సన్మనుషుడు ఎలా అంటున్నాడు, అమ్మా భయము జందకు వసతి నీ భక్తికి మెచ్చి తిని తెలియచేసినదు. ఆ మాటలు విన్న మనోహా భార్య, మేము గొడ్డు బూతులు లోకులు పలుకాకులుగా మమ్మల్ని వెలివేస్తున్నారు, కానీ మాకు బిడ్డ పోతున్న సంతోషముతోనే అత్యానంద భరితులై ఉండ ఆ దేవదూత అంటున్నది, అమ్మా నీకు బిడ్డ కలగాలంటే నువ్వు నోరారా అమ్మాని పిలిపించుకోవాలంటే నేటి నుండి ఒక వ్రతాన్ని చెయ్యాలి. ఏనందువా అమ్మా మధుపాన మీనాడు సేవించరాదు, అపవిత్రమైనదే అంతరాదు, అటుల చేసిన గల్గు నీకు కుమరుడమ్మా చేసిన కల్గు నీకు కుమారుడం అపవిత్రమేదే దీన్ని ముట్టడానికి లేదు. ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞానుసారంగా నీతి నిమల కట్టుబడి జీవిస్తావో తప్పనిసరిగా నీకు బిడ్డడు పుడతాడు. అతడు మహాశక్తిమంతుడు, వీరాది వీరుడు. సోర సాంసోనుకు పేరు పెట్టాలి, కానీ ఈ బిడ్డడు వీరుడే కాదు, మహాసుందరాకాడు. అలాంటి బిడ్డను చూసి ఏనాడైనా ముచ్చబడి అమ్మ తలపై మంగళ కత్తి ఏనాడు తగలరాదు తల్లి. అయ్యా, నీ ఆయన ప్రకారమే ఈ దీరా నడుచును గాకని అతి వినయ భక్తితో విశ్వాసముతో నమస్కరించుతుండ ఆ దైవజుడు అంతర్ధానం వెళ్లిపోయాడు. అలా వెళ్ళిన కొన్నాళ్లకు గుడ్డనబడి ఈ మనోహ భార్య ఎలవనదయ్యా, దేవుని కృపా కటాక్షము చేత మందయాన యా మగువకు ఎప్పుడైతే ఇలాంటి బిడ్డడు పుట్టాడు, ఇంతకాలం లోకలు పలుగాక తన గొడ్డుగుండు ఆడిపోతున్నాడు కదా, అందుచేతనే పరిసర ప్రాంతంలో బంధుమిత్రులు తెలియజేసి ఒక మంచి ముహూర్తము చూసి ఆ ముహూర్తంలో ఒక బంగటీల వేసి ఆ ఊరిలో ఈ బాలను పొరండబెట్టి ఆనాడు దేవత చెప్పుడికి సూర సాంసన్ నామకరణ చేసి అంటే పేరు పెట్టి వచ్చిన వారిలో దేవుని పేట దీవించారు ఈ బాల సాంసన్. అతను దినదిన ప్రవర్తమడై పెరిగి పెద్దవాడవచ్చు. 12 సంవత్సరాల వయసు మీదగానే దేవత చెప్పినట్లుగా ఇతడు ఎలా ఉన్నాడు ఆయన కన్నులు తిరిగి గాలిలందు ఖడ్గ శ్రేణి దిప్పు
రైతవ సోదర ఈ కథ విన్న విద్యునేడు
విశ్రేస్తున్నాడు. ఏనుగులంటే ఎంత చెప్పి వారిపై సారీ చేస్తున్నావు. అంతేకాకుండా సాంసన్ ఎలా ఉన్నాడయ్యా, అరే సింహం అన్నను చిన్నదేనంతు చీల్చదనసుందే
బాబలి వినరా క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునే
పుల్లంటే దెబ్బకేనంతు అప్పరపడుసుందే
బాబలి వినరా క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునే
విధంగా యుక్త వయసులో అడుగు పెట్టాడు సాంసోను. అలాంటి వాడు ఆ పరిసర ప్రాంతంలో మీమే వీళ్ళమైన విర్రవేగే మూర్ఖులకు తగిన గుణపాఠం నేర్పించు, తనకు లొంగినంత అనుసరిగా చేసుకుని ఆ పరిసర ప్రాంతం అంతా తిరగాల్చు. అక్కడికి కొన్ని యావరణ తిమ్మాతులు గ్రామం వెళ్లి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూసి ఆమెను వలచి వివాహం అంటూ జరిగితే ఆమె తీరే జరగాలి, ఆమెను ఆ జీవిత భాగస్వామిగా నిర్ణయించుకుని తనకు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు తెలియజేశాడు. కానీ తల్లిదండ్రులు మచ్చిక చేసి అంటున్నారు, నాయన ఫిలిస్తీన్లు సామాన్యుడు కాదు, అందుచేతనే బడానంటి భాయి తనయుడా సై బాగుగా నా మాట వినవయ్యా వలసిన కన్యని వివాహమాడ ధర్మమే కాని నీవు వలసిన వనతో సామాన్యం కాదు. వారా ఫిలిస్తీన్లు మనవా ఇజ్రాయేలము, వారికి మనకు పొత్తు కలదు. నీకంతగా వివాహం చేసుకుని ఆశపడితే మన జాతిలోనే కోటి మన సౌందర్యతను తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాము, కనుక నీ మనసు మార్చుకోమన్నారు తల్లిదండ్రులు. కానీ అప్పుడు సంసారం అంటున్నాడు, అమ్మా మనసారా ప్రేమించిన మగువు నేను మరచిపోవాలా, మరొక కన్యని వివాహం ఆడాలా, ఏరి కోరి కొన్నట్టి కన్యనే నేల
విడుతున్న
తందానా వచ్చినదమ్మా ఎప్పుడైతే తనడు అలా అన్నాడు
అన్నాడు
అయ్యా తన మనసు మాత్రమే మనకు గ్రహించి దైవ నిర్ణయం ఎలా ఉంటాడో తెలుసున్నది. ఆనాడు దేవదూతే చెప్పినది
అదే
నేడు వియ్యానికి బదులుగా రేపు కయ్యాన కాలు వాళ్ళు కాబోలు అన్నిటికీ ఆ పరమాత్ముడే మనకు సహాయమని ఆ దేవుని వ్యవహారం వేసి సంసోను ప్రేమించిన వదిలి చూసుకురావడానికి తిమ్మాతును గ్రామం వెళుతున్నారు. అయితే మరి తెలియదు దారి తెలియదు అరణ్యం వెళ్ళాలంటే సంసోనికే తెలుసు ఆ గ్రామానికి వెళ్ళాలి. అందుసరే సంసోను దారి చూపుతున్నాడు తల్లిదండ్రులు దాన్ని అనుసరిస్తున్నారు. అలా వెళ్ళుతున్న సమయమున ఆ అరణ్యంలో తిరగాల్సిన ఒక పదవసింహము కన్ను విన్ను కనుక సంసోను పైకి రావస్తున్నది. అయ్యా కాలు దురుసు గర్జన చేస్తూ నేను నాకు మంచి ఆహారం దొరికిందని చెప్పి విర్రదీగుతూ మరీ ముందుకు వస్తుంది ఈ సింహము. ఎప్పుడైతే వస్తున్నదో అలాంటి సింహాన్ని చూశారు సంసోను. ఎట్టకేలకు నా తల్లిని ఒప్పించి నేను తిమ్మహతునికి వెళ్ళుచుండా మార్గ మధ్యంలో నాకు ఇది ఒక అపశకం అని చెప్పి వచ్చిన సింహాన్ని చూసి పట 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 పళ్ళు కోరకూర పట్టుతర గతి వేగ
క్రైస్తవ
చేరుకున్నారు. అయ్యా అలా అతిథిగా వచ్చిన వాళ్ళు సత్కరించారు. ఆ సంసోను ప్రేమించిన యువతి జననీ జనకులు అలా వచ్చి వెంటనే ప్రేమించిన యువకులను కూడా దత్తపరచడానికి ఆ గ్రామంలో ఒక పురోహితుని పిలిచి మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. కానీ అప్పటిలో మంచి ముహూర్తం ఆ వివాహాన్ని కొంతకాలం వాయిదా వేశారు. ఎప్పుడైతే వివాహం వాయిదా పడిపోయిందో సంసోను తల్లిదండ్రులతో ఒక చిన్నగా ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన కొన్నాళ్లకు వారు అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. అందుచేతనే మరలా వారంతా ప్రయాణమై పెళ్లి కుమారుని సంసోను నూతన పెళ్లి కుమారుగా అలంకరించి బంధుమిత్ర పరివారంతో మరలా ప్రయాణమై వస్తున్నారు. అన్య జనాంగన పులిస్తుల ఆచార ప్రకారమే అమ్మాయిని ఇంటికి వెళుతున్నారు వివాహానికి. అలా వెళ్ళుచుండా మొట్టమొదటిగా తన తల్లిదండ్రులు తీసుకువెళ్ళే ముందు హతమార్చారు పదవ సింహము. ఆ సింహము శరీరం అంతా క్షీణించిపోయి యువకులు కూడా మాత్రం మార్గ మధ్యలో పడి ఉంది. ఎప్పుడైతే ఉన్నదో ముందు వెళ్ళిన సంసోను చూశాడు ఈ సింహము కళేభరాన్ని. ఒకప్పుడు నా చేతులతో హతమార్చిన కొదవ సింహము నాటి నుండి నేటి వరకు ఎవరు ఈ మార్గం నడిచిన వాళ్ళు లేరు కాబోలు. అందుకనే దిక్కు దేశాల ఇలా కుప్పలా కూలి ఇలా ఉన్నదనకు ఎనక వచ్చిన మా బంధుమిత్రుల నుంచి ప్రాణభీతి చెందవచ్చు. కనుక ఇది మార్గ మధ్యలో ఉండటం మంచిది తలంచి ఎడవకాలు తన్నాడు. ఎప్పుడైతే తన్నాడో వెంటనే అందులో ఒక శబ్దం పడుతుంది. పుష్పమాధుర్యాన్ని దొరికిన వచ్చిన దుంటి తీయలేదు. ఆ స్థలం ఒక అనుమాన స్థలంగా నియమించుకుని అందులో నియమించినవి తేనెటీగలు. ఎప్పుడైతే సంసోను కాళ్ళకి రేగినవో ఏగన చూసిన సంసోను అంటున్నారు బలము కలిగిన సింహం కళేభరములు తేనెటీగలు కూడా దీని హతమార్చిన వారు నేనే కదా. అయితే ఈ తేనె ఆరగించడం నా వంతున చెప్పి ఈగలను చెదరగొట్టి తేనె తాను ఆరగించి తల్లిదండ్రులకు పెట్టాడు. ఈ తేనె ఎలా వచ్చిందో ఏమిటో అడిగిన వాళ్ళు లేరు తాను చెప్పలేదు అనుకున్న ముహూర్తానికల్లా కళ్యాణ వేదిక చేరుకున్నారు. మరి వివాహం చాలా వైభవపేదం జరిగింది. వచ్చిన బంధుమిత్రులు నూతన దీవించారు. కానీ కరసారిగా సంసోను మామగారు అల్లుడైన సంసోను కౌగిలించుకున్నా అంటున్నాడు. ఆయన సంసోను ఇప్పటి వరకు నీవెవరో నేనెవరో తెలియదు కానీ ఈ క్షణం నుంచి నేను ఇంటడివి ఇప్పటి మా ఆచార ప్రకారమే మరి నడుచుకున్నావు కానీ ఇంకా మా ఆచారాన్ని కొంత పాటించాలి. ఎందుచేతనంటే మా గ్రామంలో పేరు మోసిన వస్తాలు ఒక 30 మంది ఉన్నారు. వారు వీరాధి వీరులు పేరు మోసిన సర్దారులు. అలాంటి వారికి విందు చేయడం ఆ ఆచారము. ఆ విందులో అల్లుడిగా వచ్చి నువ్వు కూడా విందు అడగించాలన్నారు మామగారు. మామ మాట కాదనక వీరాది వీరులా పేరు మోసిన సర్దారులా. అయితే ఇలాంటి వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పుడు నా కర్తవ్యమని విందు కూర్చున్న 30 మంది సర్దారులు అంటున్నారు మిత్రులారా పిలిచులారా ఇది చాలా సుదినము. ఇలాంటి రోజు మరలా మరలా మనకు రాదు. అందుచేతనే మరి నేను మీకు పొడుపు కదా వేయాలనుకుంటున్నాను. పొరపాటున చెప్పలేకపోతే ఎందుకన్నా మంచిది, పంది అంటూ ఉంటే కనుక పట్టుతుంటూ ఉంటుంది. తీపి వచ్చే బలమైన దారిలోనం, కానీ మరొక్క మాట నేను మీరు నేను వేసిన కదా మీరు చెప్పారనుకో, మీ 30 మందికి నూతన వస్త్రాలు కట్టబెడతాను. అలా చెప్పకపోతే మీ 30 మంది నా ముందు కట్టుబట్లు పడవాలి. మాట తప్పరు కదా?
తప్ప.
అయితే వినండి, తీపి వచ్చే బలమైన దారిలోనం, తిండి వచ్చే తినుసున్న దానియందు, తెలుసుకున్న బహు చిన్నది మీలో, తెలియకున్న బహు గొప్పది భూమిలో. అది వారికి తెలియక సతమతమవుతున్న సమయమున అంటున్నారు, వీడు అల్లుడిగా వచ్చానని మనకి ఉంటాడు అనుకున్నామే, కానీ మనపై అధికారం చలాయిస్తాడు అనుకోలేదు. ఏదేమైనా గడువు ఒకటి మంచిదని చెప్పి వారు 7 రోజులు కూడా గడువు పెరిగారు. అంటే ఆఖరి రోజు చెబుతామన్నారు, కానీ అది చెప్పలేక సతమతమవుతున్న సమయమున ఆఖరి రోజుకి ఈ కథ తెలుసుకున్న ఉద్దేశంతోనే 2వ రోజున ఇలాంటి వారికి తగిన గుణమానం నేర్ప అంటే ఒకే ఒక మాట ఉన్నది, ఏమిటంటే వలసిన కన్యని వాహమాడిన మహాడు త్యాగవీరుడు. కనుకనే ఇలాంటి వారికి వారి భార్య వారికి వెరగా వేసి పొడుగు తెలుసుమని కర్తవ్యమని సంసోడైన సమయమున సంసోడ భార్య ఇక్కడికి వెళ్లి నవ్వించి కవ్వించి ఎట్టికేలకు ఒప్పించారు. నీ భర్తను అడిగి, అమ్మా నీదు భర్తను అడిగి తెలుసుకుని నిజము చెప్పవమ్మా, సవిస్తారముగా తెలియజేసి నీ భర్త నవ్వించి కవ్వించి బుద్ధగించి ఆ పొడి బోధ తెలుసుకుని మాకు చెప్పావా సరే, లేకుంటే నిన్ను నీ ఇంటి వారిని సజీవ దహనం చేస్తాను.
బెదిరించారు.
ఎప్పుడైతే బెదిరించారో ఆ మాలిపురాలు భర్తను మోచుకించడానికి ఇష్టం లేక ఏది ఏమన్నా అలా చెప్పకపోతే దౌర్భాగ్యం అందుకుని చేస్తారు. భర్త మాట పెడచని పెట్టి తన స్వజన పిలిస్తే ఆనది ప్రకారమే తన ప్రాణపుడిన సంసోన అక్కడికి వచ్చినాడు. అది నిన్ను నేను ప్రేమించినందుకు లేదు ప్రేమ
తందానా, అయ్యో తందానా దేవనందనా,
ఎప్పుడైతే అలా అన్నదో
అన్నదో
భార్య పడుతున్న వేదన చూసి
చూసి
అయ్యా ఏది ఏమైనా
ఏమైనా
తన భార్య మాటగా లోబడిపోయి
లోబడిపోయి
అయ్యా ఆ పొడుపు గత రహస్యం ఏదో
ఆ భార్యకి చెప్పేసి
తెలియచేశాడు.
అవును
ఆమె వెంటనే తన స్వజనులకు తెలియచేసింది.
అవును
వారు 6 రోజులు ఊరుకున్నారు. 7వ రోజున అంటే ఆఖరి రోజు వారంతా విందాలకించున్న సమయమున ప్రతిదినము కళాహీనముగా ఉన్న ఈ పులిస్తీల ప్రముఖులంతా కూడా ఆ రోజున సంసోను చూసి ఇలా అంటున్నారు, వీరాది వీడిని విర్రదీగేవో సుర సంసోరు, ఈ రోజే కదయ్యా నువ్వు వేసేపుడు చెప్పకపోతే మా దుస్తు నడిపిస్తావు.
తప్పకుండా
ఒక వీరాది వీడు అన్నమాట,
అంతే
అంతటి మనగాడు అన్నమాట. సంసోను నీ ఒక వీరుడా వై వచ్చావా నీవెంతన్నారా, సంసన్ అంటున్నాడు
ఏమని
మిత్రులారా పొడుపు కథ చెప్పడానికి బదులుగా నన్ను తోకు ముడుచుకుని వెళ్ళమంటున్నారా, సాలు సాలు మాటలా బుడి సాలు సాలు మాటలా బుడి మిత్రమా ఇది వాదాపోదల గల సమయం కాదు
కాదు
నీవు వేసిన కథ పొడుపు కథ భావం చెప్పడం మాదు కర్తవ్యము
దుస్తులు
నీ బాధ్యత
అంతే
అయితే చెబుతున్నావు సావధానముగా విను తీపి వచ్చే బలమైన దానుడు
అంతే
అంతే కదా
అంతే
పిండి వచ్చి తెలుసున్న దాని ఎందు తెలుసుకుంటే తెలియకపోతే
ప్రపంచానికి పెద్దది
మాట మార్చవు కదా
లేదు
అయితే చెబుతున్నావు నువ్వు సింహము కంటే బలము కలిగినది సూపుము ఏదన్నా
క్రైస్తవ సోదర ఈ కథ విన్నేడు
జంతు వేదన ఉన్నదా
లేదు
లేదు కదా
లేదు
తేనె కంటే మరి తీపి అయినది తెలుపు మువోరన్నా బలము గల సింహాన్ని అతమార్చావు
అంతే
దాని శరీరం క్షీణించిపోగా అందులో మరి తేనెటీగలు నివసించగా వాటిని చెదరగొట్టి
చెదరగొట్టి
మృదు మధురమైన తేనె నువ్వు బలవంతుడు నువ్వు ఆరగించి
ఆరగించి
ఒక పొడుపు కథ గాలి మా ముందు ప్రవేశించావు
అంతే
కాదు అనగానే
అనగానే
ఎప్పుడైతే పొడుపు కథ భావాన్ని తెలియజేశాడు ఆ మాట విన సంస్థను అంటున్నాడు
ఏమని
అవురా నేను ఎంత మోసపోయాను
అవును
ఆనాడు నా తల్లిదండ్రులు చెప్పనే చెప్పారు
అదే
నాయన ఫిలిస్తీన్లనగా అన్య జనాంగవరా
అవును
దేవుని దేవుడి మూల జనాంగవరా అలాంటి వారితో వియ్యమైతే కయ్య కాలు దువాలన్నారు కానీ కామచే కళ్ళు ముచ్చుకుని పోయి వలసిన వలసిన సర్వసిని వివాహమాడితే నన్ను నలుగురు నవ్వులు
పోల్చేసింది
ఇలాంటి వరితో కాపురము చేయడం కంటే
అంటే
ఈ క్షణమే విరణాలు పోడు యక్షుని తలంచి వారు మాట్లాడగా సంసోను వెంటనే అనుకున్న ఒప్పందం ప్రకారం వారు ఉత్సవ అప్పగించి
అప్పగించి
ఇలా అంటున్నారు మిత్రులారా నా దూడ దున్నకున్న మీరు చేసేది లేదు కదా అని మారు మాట్లాడక భార్యపై ద్వేషం ఇచ్చి తలా వెళ్లిపోయాడు
అవును
మరి కొన్నాళ్ళకు మనసు మార్చుకుని
మార్చుకుని
అయ్యా మామా నా తల్లిదండ్రులు వద్దన్నా ఆమె నా జీవిత భాగస్వామి కావాలి వివాహ వారిని విడనాడి
విడనాడి
సమ్మతమైతే రాగస్థమైతే ఈ రెండో కుమార్తె వివాహం ఆడాలా
అంతే
కలుసుకోరని తల్లిదండ్రులను తాత మొత్తవలను ముప్పై మంది సర్దారును హతమార్చి
హతమార్చి
వారు దుస్తులు తీసుకుని వచ్చి
వారి
మకాన్ని కొట్టాడు కదా
అదే
మామను మామకు తోడుగా వచ్చిన గ్రామ పెద్దను కూడా కట్టి మామగారింట్లో వేసి
వేసి
సజీవ దహనం చేశాడు ఎప్పుడైనా జరిగినదో పిలిస్తీలు పగబట్టారు పగబట్టిన కోడి త్రాసులా సంసోను ఎక్కడ దొరికితే అక్కడ హతమార్చడానికి గుంటనక్కలాగా వెతుకుతున్నారు
అదే
అయితే సంసోను వారిపై పదిర్చడానికి ఒరే మూర్ఖులారా నాకు న్యాయం చెప్పలేదు నా భార్య నాకు పంపలేదు అందుచేతనే మీకు ఇది కాదు ప్రాయశ్చిత్తం అని చెప్పి
అని
అరణ్యానికి వెళ్లి
వెళ్లి
300 నక్కన పట్టి
పట్టి
సతల సత్రగా అంటగట్టి
అంటగట్టి
వారికి దిగుతీళ్ళ చుట్టి వారికి పండిన పంటంతా కూడా సర్వనాశం చేశారు అందుకని ఈ సంసోను నక్కల సంసోను కూడా అంటారు అలాంటి వాడు భార్యపై భార్యతో కాపురము చేయలేక
చేయలేక
తల్లిదండ్రుల ముఖం చూపించలేక
లేక
ఏకాగా దారము దిగిన గాలిపడా తిరిగాడుచు
తిరిగాడుచు
ఫిలిస్తీన్ దాడికి తట్టుకోలేక యోధ దేశంలో యాతములో తలదాచుకుంటున్నాడు ఎప్పుడైతే తలదాచుకుంటున్నారో పగబట్టిన ఫిలిస్తీన్ ఎలా ఉన్నారయ్యా ఆ యోధ దేశము దండెత్తులు అంటున్నారు కదా ఒరే యూదులారా ఇజ్రాయేలారా మీ శరీరం సంసోను మాకు తినడానికి తిండలేకుండా చేశాడు అలాంటి వాడు ప్రాణక్షార్థమ యాతములో దాగి ఉన్నాడు నేను పేరు పెట్టి ఫిలిస్తీన్ వాడు వెళ్ళిపోతున్నాడు కనుక నేను మీదుగా వెళ్లి వాడు కాలు చేతులు కట్టి మాకు అప్పగించమన్నారు ఇజ్రాయల్ చేసేది
లేక
ఆ యాతమ్మల సంధికి అంటున్నారు
ఏమని
వీరాది వీరో సింహబలావో సూర సంసోను నీవు చేసిన మహత్ర పిలుస్తున్న మా బగిదండి తెచ్చారయ్యా
అదే
అలా చేయకపోతే
చేయకపోతే
కాలు చేతులు కట్టి వారికి అప్పగించమంటున్నారు
అదే
చేయకపోతే ఆయన మా భార్య బిడ్డలు చూసే యోగ్యతను బేధిస్తున్నారు ఆ మూర్ఖులు అనంతపురం చేస్తారు కనుక మా మీద జాలగుని వెలుపులకు రామన్నారు అప్పుడు అంటున్నాడు
ఏమని
అయ్యా నా మూలంగా మీరు ఎందుకు నాశనం కావాలి వారి కోరిక ప్రకారమే నా కాలు చేతులు కట్టండి వారికి అప్పగించండి అంతేగాన ప్రాణం తీస్తేమంట తీస్తానంటే మాత్రం
ఒప్పుకోవద్దు
సంసోను అంటున్నాడు ఈనాడుతో నా యాయుడింది నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఈ ముక్కుల చేతిలో నేను హతం కాబోతున్నాను
అదే
ఏది ఏమైనా
ఏమైనా
దేవుడు దయామయుడు దయగల దేవదేవుడే నా కండని చెప్పి ఇలా అంటున్నాడు
ఏమని
దయగ నవా నా మరవి నవా
చేశాడు.
ఆ సమన ఎలా ఉన్నదయ్యా? కట్టి నట్టి మోగులట్టరా, కట్టి నట్టి మోగులట్టరా, బలమైన మోకులని కూడా నూలు ప్రోగులా తిగినవి, పట్టుకుని 700 కూడా నాలుగు భాగాలకు విడిగిన పారిపోతున్నారు. అయ్యా కొంతమంది అనుకున్నారు సంసో నాలుగు భాగాలు అయిపోయాడు, వారితో వారి పేద విరగనయ్యిందని అల్లంత దూరం వల్ల వారు ఎదురు చూసుకున్నారు. అయితే సంసో దేవుని కృప చేత నిర్భయంగా నిలబడి ఉన్నారు విశాల ప్రదేశంలో. హౌరా, ఇలాంటి బలమైన మోకులే వీడు చించాడంటే వీడు సామాన్యుడు కాదు. ఇక కట్టి మనం కొట్టలేము. ఏది ఏమైనా ఇలాంటి వాడిని హతమార్చాలంటే రాళ్ళు రప్పలతో కొట్టు తలంచి వారంతా రాళ్ళు పట్టుకుని సంసోను మీదకి ఎలా వస్తున్నారయ్యా? ఆ వంకని చూడక్కడు ఇది ఫిలిస్తీన్ల ప్రభంజన కాబోరు, ఈ మూర్ఖుల హతమార్చుడు ఇదే కర్తవ్యమని తనకు కూడా రాయవరపో కావాలి కదా, అందుకని పరిచర ప్రాంతంలో ఏదో దొరుకుతుందని చూసేవాడు. అంతక్రితమే శరము ఒలిసి వేసిన ఒక పచ్చి గాడు దోడముకు దొరికింది, అది తీసుకుని ఆకాశుడు కన్నులు ఎత్తిలా అంటున్నాడు, దేవాది దేవా దివ్య ప్రభావో యెహోవా దేవా, జయము జయము యెహోవా దేవునకు జయము దిగ్గు జయమో పట్టుకున్న వారెంత మంది అయ్యా? కానీ సంసోను చేతిలో హతమైన వారెంత మంది? 1000 పైగా ఉన్నారు. ఇంతమంది హతమార్చిన సంసోను వెంటనే దైవత్వాన్ని మరచి కొంచెం గర్వం ప్రదర్శించాడు. కానీ సర్వ హృదయ రహస్యాలు తెలిసిన దేవదేవుడు సంసోను పరీక్షించదలంచి తన శక్తిని తొలగించాడు. అప్పుడు నేనే బలవంతుల విర్రైన సంసోను ఆ క్షణంలో ఎలా ఉన్నాడు? మానవుడయ్యా, నేను దైవత్వాన్ని మరిచాను, నీవిచ్చిన విజయాన్ని మరచి నేనే మహాబలవంతుడి వరనే గాను, ఈ క్షణంలో నా శరీరం క్షీణించిపోతున్నదయ్యా. అయ్యా ఈ ఘోరమైన దాహబాధ ఆర్చే మహానుభావుడు నీవేనని చెప్పి దేవునికి విజ్ఞాపన చేయా. ఆ దేవదేవుడు సంసోను ప్రార్థన ఆలకించి అక్కడే ఉన్న ఒక గోతిని చీల్చగా ఆ ప్రవాహం సంసోను ముందుగానే ప్రవహించగా, అయ్యా దప్పికి చేత విలవలాడుస్తున్న సంసోను తృప్తి తీరా దప్పికి తీర్చుకుని ఎప్పరిని వాడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి చెంతకు చేరాలి, తల్లిదండ్రులకు ముఖం చూపించలేను, వాడు భార్యతో కాపురం చేయలేను, కనుకనే ఏకాగా ఏరొక మార్గం పోవడం నా కర్తవ్యమని కాము చే కళ్ళు మూసుకుని పోయి అంటే భార్యపై ద్వేషము చేత ఎక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి కొన్ని గాదా నగరానికి చేరుకున్నాడు. ఆ నగరంలో ఎవరున్నారు? అపురూప లావణ్యవతి అందాల తార భూలోక రంభ ఒక వేశ్యమందా పట్టణం. ఎప్పుడైతే ఆమె చెంత చేరాడు ఆ వగలాడి సంసోను రూపురేఖ లావణ్య ముగ్ధురాలయంటున్నది, వీరాది వీరుడిని విర్రవేగే ఓ స్వర సంసోను నీ విడివే కాదయ్యా, మహారూపవంతుడు కూడాను, నేను మాత్రం తక్కువ తిన్నానా అని నా ఎల్లొచ్చుందా చూడమని ఆ వగలాడి అర్ధనగ్న శరీరాలతో తన వంపు చంపులు సంసోను విరగా వేసి ఇలా అంటున్నది, అందాల చిన్నదాన్నిరా
నా అందుకోరా.
తెచ్చి కవ్వించి తన వంపు చంపును వెరగా వేసింది. సంసోను కూడా ఎంతకంటే స్వర్గం లేదనుకున్నాడు, ఆగుతూనే ఉన్నాడు. అయితే పగబట్టిన ఫిలిస్తీన్ అంతా కూడా సంసోను హతమార్చదలంచి ఆ గ్రామానికి ఆ పట్టణానికి వెలుపులు ఉన్న పట్టణ ముఖ ద్వారం దగ్గర కావలి గాసి ఉన్నారు. అయితే సంసోను అది తెలుసుకుని ఆ ద్వారబంధన అవలయగా పెళ్లగించి ఎదురుగా ఉన్న హేబ్రేను కొండకి ఎక్కిపోయాడు. అయితే ఆ రాత్రి సంసోను చుట్టుముట్టగా ఆ ద్వారబంధనంతోనే 500 మంది హతమార్చాడు. అలా చేసిన వాడు ఈ పరిసర ప్రాంతంలో ఉండటం మంచిది కాదని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన నిహీలైన ఉన్న దిలీలాను కలుసుకున్నాడు. మరి ఇది ఎలాంటిది? ఒక కోటీశ్వరుని కుమార్తె. ఆమె సంసోను అందస్తందాలు చూసి ఆహా, అతను మహాబలవంతుడు, నేనా గొప్ప ధనవంతుడు అని. ధనవంతులు బలవంతులు ఒకటయ్యారనుకో, నిరుపేదల స్థితిగతులు చెప్పనవసరం లేదు. ఏది ఏమైనా ఇతడు నా ప్రియుడు కావాలని సంసోను చెరదీసి సంసోనుతో కాపురం చేస్తున్న దిలీల ఎప్పుడు ఇట్లా ఉన్నారో ఈ వార్త విన్నారు పగబట్టిన ఫిలిస్తీన్లు. అవురా, బలవంతుడిని విర్రదీగే సంసోను ధనవంతుడు దిలీల చేరాడు. ఆమెను మధ్య పెట్టి వీడిని హతమార్చడం అనే కర్తవ్యమని అని సంసోడైన సమయమున దిలీలాకొచ్చి అంటున్నారు, అమ్మా దిలీలా, వీరాధిరుడు మనకు ఆగర్భ చిత్రం, సంసోను వివాహం ఆడబోతున్నావు కదా, మరి వీ అనగా పెద్ద, వాహమనగా బరువు, ఈ పెద్దను సులభంగా నిద్రనకి లేదు, మీరిద్దరు కలిసి కాపురం చెయ్యాలంటే అతని గుణగణం నీకు తెలిసి ఉండాలి, నీ మనస్తత్వం నాకు అర్థం ఉండాలి. ఎప్పుడైతే మీ విరువుల మనసు ఒకటవుతావో ఆ దాంపత్యం మూడు
పూలు
చెబుతున్నాము. అతను బలం తెలుసు మాకు చెప్పామనుకో, రేపు వివాహ మహోత్సవ సందర్భంగా ఆ కళ్యాణ వేదిక మీద నీకు 100,000 రూపాయలు సమర్పించుకుంటామని చెప్పి ఆశ చూపారు. ధనవంతురా దిలీల దానానికి లోబడిపోయి తన పీడు
కలకొచ్చినాడు.
వీరా, మీరు మహాబలవంతులు కదా, మరి నేను ధనవంతురాలు కదా, మనం కలిసి కాపురం చెయ్యాలంటే నా గుణగణములేమో నీకు తెలిసి ఉండాలి, నీ మనస్తత్వం నాకు
అర్థం ఉండాలి.
అందుకని మరి నీ పేరు చెబితేనే మా సజ్జన పిలిస్తున్న పతిబాబులు కూడా పాల్గొట్టలేదు, కనుకనే నీ బలం ఎక్కడో తెలియచమని కోరింది. ఆ మాట విన్నా సంవత్సరం అంటున్నాడు దిలీలా, మనం ఇద్దరు కలిసి కాపురం చెయ్యాలంటే నా బలం ఏదో నీకు తెలియచేయాలన్నమాట. అయితే చెబుతున్నాను నేను, నేను మామూలు మనిషిని కావాలి అంటే
అంటే
నీకు బందీనై నీ ముందు నేను నిలబడాలంటే
అంటే
సప్త నిరవంగ సువలతో నన్ను సరగట్టవలే.
ఆహా
దిలీలా వింటున్నావా, నేను మామూలు మనిషిగా నీ ముందు బందీగా నిలబడాలి అంటే
అంటే
సప్త నిరవంగ సువలతో నన్ను సరగట్టవలే. అప్పుడు బలహీనుడనై నిర్మించవలు అవి తీసుకుని వచ్చి వాడితో కాలు చేతులు కట్టేవనుకో కాలు కదపక పడి ఉంటానన్నాడు. అవురా, నా పీడు బలవంతుడే గాని మా ఉట్టి అమాయకుడు అని సుబోణం తెప్పించి కాలు చేతులు కట్టి సజ్జలు వస్తున్నారని సైగ చేసింది. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు వస్తున్నారన్న వార్త విన్నాడో అంతా సంసోను ఎలా ఉన్నాడు, అయ్యా కట్టినట్టు సువలట్టెరా, కట్టినట్టు సువలట్టెరా, పక్క పట్టు ధాన పట్టెరా, పక్క పట్టు ధాన పట్టెరా, అరిగిరాదో తుంపులు తుంపులు చేశాడా ఫిలిస్తీన్లు ఏరంటాడా. ఈ విధంగా 3 సార్లుగా మోసగించబడ్డింది, కానీ
కానీ
సంసోను అంటున్నది కదా,
ఏమని
నిన్ను నమ్మి చేరదీశాను,
అదే
నీవు నా పిడి అనుకున్నాను, కానీ నన్ను ఇలా మేము మోసం చేస్తున్న కలవ కూడా ఊహించలేదు, కనుక ఇక నీవు నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. ఎప్పుడైతే అలరదో
అనదో
ఇప్పుడు సంసోను అంటున్నాడు,
ఏమని
ఎక్కడికి పోవాలి, ఎవరి చేరాలి, అయితే
అయితే
కడసారిగా చెబుతున్నాను ఇప్పుడు ఏమని చెప్పి ఇలా అంటున్నాడు,
ఏమని
విన్న వింతును నాదు విషయమంతా నీకు గర్భమున పడక మునుపు యాత్రడమును నుండి
రాకైతవ సోదర ఈ కథ విన్న వింటనేడా,
గట్టిగా చేయుతుంటే నీ మధుర నిలిపి నేను
రాకైతవ సోదర ఈ కథ విన్న వింటనేడా,
వ్రతాన్ని చేశారు అదే వ్రతాన్ని ఆచరించారు, నేను మధుపానం ఏనాడు చేయించడానికి వీలేదు, అపవిత్రమైనది ముట్టడానికి వీలేదు, అంతేకాదు ముఖ్యముగా నేను నీకు బానిసన కావాలంటే దిలీలా తలపై మంగళ గద్ది ఏనాడు తగలరాదు నాకు.
నా వినరా సోదర ఈ కథ విన్న వింటనేడా,
తెలియజేశాడు.
చేశాడు
వెంటనే తన స్వజనులకు తెలియచేయ వారు అతి నేర్పిన మంగని పిలిపించగా ఈ దిలీలా సంసోను మోసగించదలంచి ఏనాడు మధుపానం అంటే ఎరగని సంసోను కడికి వచ్చి అంటున్నది. వీరాధి వీరా, ఇది చాలా సుధినము, ఇలాంటి రోజు మరలా మరలా మనకు రాదు. అందుకనే ఈ రోజు నేను ఆడమన్నట్లు ఆడాలి, పాడమన్నట్లు పాడాలి అని మనస్సు లేకుండా మధుపానం చేయింపజేసి తాగి తూలుతున్న సంసోను తీసుకుని పోయి అయ్యా తన శిరోవణను గురిగించడానికి ఆ వగలాడి తన విశ్రాంతి మందిరములో ఆ హంసతూలిక పని అలా నిద్రపుచ్చుతున్నగా చేసినదు ఈ మూర్ఖుడు అనుకుంటున్నాడు. ప్రపంచంలో నాలాంటి అదృష్టము ఏ పురుషునికి దొరకదు. నేను యథార్థాన్ని చెప్పమంటే సర్వం నాకు సమర్పించినది అని మయమరిచి నిద్రపోతున్నాడు. అంతగా ఉనిపోయి ఏసి అన్న ఈ మంగళ ఎలా ఉన్నాడు ఆయన? అయ్యా శిరోవులో మంగళ చేత గురిగించబడిన ఫిలిస్తీన్లంతా కూడా తండోపతండాలుగా వచ్చి వారష్టమత రీతిగా సంసోను చిత్రవద చేయుటే గాక రెండు కళ్ళును ఊడబెరిగిరి కబడాత్పురుడేడు శరీరమంతా శత్రువు చేతి కాక సంసోను బలాన్ని నమ్మటానికి వెళ్ళేక వారు అనుదినము గానుగలు చేయని గానుగల చేత లంఘించుచున్న ఆ గానుగలకు సంసోను తీసుకుని పోయి కట్టి ఇలా అంటున్నారు, ఇంతకాలం ఈయన మన 30 తిప్పలు పెట్టి 3 సిరుగులు తాగించాడు, ఇలాంటి వాడిని ఈ గానుగ లాగించడం మన కర్తవ్యమని సంసోను కొట్టుసు తిట్టుసు గానుగ లాగించుచుండా కాము చే కళ్ళు ముచ్చిన పోయి ఉన్న 2 నేత్రాలు పోగొట్టుకున్న ఈ సంసోను గానుగ లాగలేక కాలు తీసి కాలు వెయ్యలేక దేవా బలవంతుడును నాకంటే బలవంతుడు విర్రదీగినందుకు నా శరీరం అంతా చిత్త కొట్టబడినది. కాము చే కళ్ళు ముచ్చుకుని పోయి కళ్ళ పెడసలు పెట్టి వారు వద్దన మంత్రి వివాహం ఆడి వియ్యానికి బదులుగా నేడు కయ్యాను కాలు పట్టే నా 2 నేత్రాలు పొడి చేశారయ్యా. అయ్యా నీదు బిడ్డను నిందలు పొంది నీచ పర్చ చగు కుప్పలా కూలిపోయాడు. పిలిస్తున్నారు ఇంతకాలం వీడు ఆరాధించేవాడు నిజమైన వాడిని ఈ సర్వ సృష్టికి ఆధారని ఎన్నెన్నో ప్రకల్పాలు పలికాడు, మనకెంతో అపకీర్తి తెచ్చిపెట్టాడు. కనుకనే వీళ్ళ తేలిగ్గా సావడానికి లేదు. మనం నిత్యము దోపని విద్యతో ఆరాధిస్తున్నామే, ఆ దాగో దేవ తీసుకుని పోయి మనం ఆరాధించే దేవత నిజమని నిరూపించాలంటే చక్కని సమయం చెప్పి ఒక పండుగ రోజు నిర్ణయించి సంవత్సరానికి ఇతర సంఖ్యల చేత బంధించి ఆ దేవాలయం తీసుకుని వచ్చున్నారు. మరి ఆ దేవాలయం ఎలాంటిది నాయన? ప్రపంచంలో మరెక్కడే ప్రతిష్టమైన దేవాలయం అది. అది రెండు స్తంభాల మీద ఆధారపడినది. రెండు స్తంభాల బంధించి నీ కడసారిగా నీ దేవుని ప్రార్థించుకోమని విజ్ఞాపన చేశారు. వారి మాటలు విన్న సంసాను ఈ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా అంటున్నాడు. దేవాది దేవా, దయను చూపి ఒక్కసారి నీ బలము నీయవయ్యా. సంసన ఆవరించగానే ఈ సంసన ఎలా ఉన్నాడయ్యా? అరే వీలు చేసుకొని వీలు సంసోను ఆరాధించిన వాడే నిజమైన దేవుడిని చెప్పి క్లీశ్చిలంతా కూడా దేవునికి ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నారు. ఆకారము లేనివి నిర్జీవమైనవి, ఏ ఆకారము లేవయ్యో నిరాకార ప్రతిమలను పూజించుట న్యాయం.